గుడ్ ఈవినింగ్. ప్రభు నందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, ఈ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు మార్కు సువార్త 14:32-42 వరకు మనం కొంత ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడివైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ దినమందు మేము మీ పాస్తానికి వచ్చి ఉన్నాము తండ్రి. మీ యొక్క జీవితంలో శిష్యులతో గడిపినటువంటి ఆ చివరి ఘడియలలో జరిగినటువంటి సంఘటనలను గురించి మేము కొంత ధ్యానించవలనని ఆశించుచుండగా, ప్రభు ఆ సన్నివేశముల నుండి మేము నేర్చుకునవలసినటువంటి విషయములను నేర్చుకున్నట్లుగాను, మేమెల్లప్పుడూ నీకు భయపడుచు, మీరు మా నుండి ఆశించేటువంటి ఆ యొక్క సమర్పణ కలిగినటువంటి జీవితమును, యథార్థమైన జీవితమును మేమెల్లప్పుడూ కలిగి ఉండగలుగునట్లుగా మాకు సహాయం చేయవలనని మిమ్మల్ని వేడుకొంచున్నాం. ప్రభువా, మేము బలహీనులమని మీరు ఎరుగుదురు కాబట్టి మా బలహీనతలను తొలగించి శక్తి కలిగినటువంటి వారినిగా మీరు మమ్మలను నిలబెట్టి, పెరిగి వారినిగా కాకుండా ధైర్యవంతులనుగా మమ్మలను మీ సేవ నిమిత్తమే వాడుకునేటువంటి శక్తి కలిగిన వారు మీరై ఉన్నారని మేము గ్రహించినటువంటి వారమై, మీకు లోబడుచు వినయ మనస్కులమై జీవించేటువంటి వారినిగా మమ్మలను చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 14:32-42 చదువుకుందాం. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించాను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెళకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడియ ఏనను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించాను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నులు భారముగా నుండెను. ఆయనకేమి ఉత్తరం ఇవ్వలేనో వారికి తోచలేదు. ఆయన మూడవసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, ఉల్లండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ పస్కా ముగించిన తర్వాత ప్రార్థనకు క్రీస్తు ప్రభు వెళ్ళటాన్ని మనం చూస్తున్నాము. ఈ సమయంలో ఆయన ఒక్కడే వెళ్ళలేదు గాని తన శిష్యులతో కలిసి ఒలీవ కొండపై ఉన్నటువంటి గెత్సెమనె అనేటువంటి స్థలానికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులను రెండు గుంపులుగా చేశాడు. 8 మందిని ఒక గుంపుగాను, 3 మరో గుంపుగాను చేయటం మనం చూస్తున్నాము. మొదటి గుంపును ఓ చోట ఉంచి, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చునుడి అని చెప్పటం చూస్తున్నాం. ఇక రెండవ గుంపు అయినటువంటి పేతురు, యోహాను, యాకోబులతో ఇంకొంత దూరం ఆయన నడిచి వారితో తన హృదయ భారాన్ని పంచుకున్న తర్వాత వారితో ఏమన్నాడంటే, మీరిక్కడ మెళకువగా ఉండండి అని సెలవిచ్చాడు. అప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఇంకొంత దూరము ముందుకు నడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన నేల మీద పడి ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత శిష్యులను మధ్య మధ్యలో 2 వచ్చి పరిశీలించి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. మొదటిసారి శిష్యులను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు వారు నిద్రించటం చూచినప్పుడు క్రీస్తు ప్రభు పేతురును ఉద్దేశించి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలా చెప్పిన తర్వాత మరలా వారిని విడిచి వెళ్ళి ముందు చేసినటువంటి ప్రార్థనని మరలా చేస్తా ఆయన కొంత సమయం ఇంకా గడిపాడు. అప్పుడు ఆయన తిరిగి 2 వచ్చి వారిని చూచినప్పుడు వారు నిద్రిస్తూనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే వారి కన్నులు భారంగా ఉన్నట్లుగా అక్కడ వ్రాయబడి ఉన్నది. ఆ సమయంలో వారికి ఏమి ఉత్తరం ఇయ్యాలో క్రీస్తు ప్రభుకి తోచలేదు. సిగ్గుపడినటువంటి వారిగా వారు ఆయన వైపు చూసి ఉండవచ్చును. ఇక ఆయన మూడవసారి వచ్చినప్పుడు మీరిక నిద్రపోయి అలసట తీర్చుకునండి, ఇక చాలును, గడియ వచ్చి ఉన్నది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వెళ్ళండి వెళ్ళదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. ఇవి క్రీస్తు ప్రభు శిష్యులతో గడిపిన చివరి గడియలు. ఆ సమయంలో ఆయన వారికి చిట్ట చివరిగా ఇచ్చిన సూచనలు, సలహాలు, మందలింపులు ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇన్నాళ్ళు తనతో ఉండి అన్ని విధాలుగా శిక్షణ పొందినటువంటి శిష్యులకే క్రీస్తు ప్రభువు ఆయన వారితో గడుపుతున్న చివరి గడియలలో మెళకువగా ఉండి ప్రార్థించుట అనే విషయం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సాధారణంగా ఏ పని చేసినా చివరి గడియల్లో చేసే పని ఫినిషింగ్ టచెస్ అని మనం చెప్తూ ఉంటాము. ఓ పని మనం ప్రారంభిస్తాము, అది దాదాపు పూర్తయిపోతుంది, ఇక చివరి గడియల్లో దానికి ఇచ్చేటువంటి ఆ ఫినిషింగ్ టచెస్ ఎలా ఉంటాయో అదే విధంగా క్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి రావటము, ఆయన సేవ చేయటం అనేటువంటిది అంతా ముగిసిన తర్వాత శిష్యులకు ఇవ్వవలసినటువంటి శిక్షణ, ఇవిధంతా కూడా పూర్తయిపోయిన తర్వాత చివరి గడియలలో శిష్యులకు ఇవ్వవలసినటువంటి ఆ యొక్క శిక్షణలో భాగంగా ఫినిషింగ్ టచెస్ ఇక్కడ ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ చెప్పబడినటువంటి విషయములలో మెళకువగా ఉండి ప్రార్థన చేయుట అనేటువంటి విషయాన్ని గురించి నొక్కి ఒక్కడించి క్రీస్తు ప్రభు వారికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రార్థన అనేటువంటిది విశ్వాస జీవితాన్ని దాని స్థానంలో నిలబెట్టేటువంటి టూల్ అని మనం చెప్పవచ్చు. సరైనటువంటి ప్రార్థనా జీవితం లేకుండా స్థిరమైనటువంటి భక్తి విశ్వాసాలు మనము కలిగి ఉండలేము. ప్రార్థన యొక్క ఆవశ్యకత ప్రార్థన పరులకు మాత్రమే అర్థమయ్యేటువంటిదిగా అది ఉంటూ ఉంటుంది. ఒక వెహికల్లో ఇంధనం అనేటువంటిది ఏ లెవెల్లో ఉంది, ఎంత మేరకు ఉంది అనేటువంటిది మనము చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు దానిని టాపప్ చేసుకునే రీతిగా మనము చూసుకుంటూ ఉంటాము. అదేవిధంగా ప్రార్థన కూడా మన భక్తి జీవితంలో ఎప్పటికప్పుడు దాని యొక్క స్థాయి ఏ మేరకు ఉన్నది, అది ఎంత తగ్గింది, ఏ మేరకు నిలిచి ఉన్నది అనేటువంటిది చూసుకొని దానిని ఎప్పటికప్పుడు టాపప్ చేసుకునేటువంటిదిగా అది ఉండవలసి ఉంటుంది. ఇక్కడ క్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పించటానికి ప్రయత్నించినటువంటి పాఠాలు కొన్ని ఉన్నాయి. ఈ పాఠాలు అనేటువంటివి శిష్యులందరికీ, మరి ముఖ్యంగా పేతురుకు, ఏ సమయంలో అయినా సరే పండుగతో సంబరంతో సంబంధం లేకుండా ఒంటరి ప్రార్థన చేయటం అనేటువంటిది మొట్టమొదటిది. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే సంబరాలు జరిగినప్పుడు, లేకపోతే సందడిగా ఉన్నప్పుడు, పండుగ సమయాల్లో మనం ఒంటరి ప్రార్థనను నిర్లక్ష్య పెట్టేటువంటి వారంగా ఉంటాము. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు పండుగ సమయంలో సహితము పండుగ భోజనము తిన్న తర్వాత ప్రార్థన చేయటకు వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి ఏకాంత ప్రార్థనను నిర్లక్ష్య పెట్టకుండుట అనేటువంటిది ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం అయినది. ఇక రెండవది ఏంటంటే శోధనలో ప్రవేశించకుండా ఉండేందుకు మెలకుగా ఉండి ప్రార్థన చేయటం అనేటువంటి అంశాన్ని గురించి ప్రత్యేకంగా క్రీస్తు ప్రభువు ఇక్కడ తన శిష్యులకు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక్క గడియ అయినా మెలకుగా ఉండుట అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. దీని యొక్క ప్రత్యేకత ఏంటో తర్వాత మనం చూద్దాం. తర్వాత మరో విషయం ఏంటంటే మనకు ఇవ్వబడినటువంటి అవకాశములు ముగిసిన తర్వాత ఇక మనం ఏమి చేయలేము అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క పాఠంలో ప్రత్యేకంగా మనము చూడవచ్చు. క్రీస్తు ప్రభు ఇక్కడ చేసినటువంటి పనులను గురించి మనము ఆలోచించినప్పుడు మన మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు వారికి కొంతకాలంగా తన సిలువ మరణమును గురించి తెలియజేస్తూ వారిని సిద్ధపరుస్తూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఆయన అంతకుముందే 2-3 సార్లు వారికి తాను పొందనయ్యున్నటువంటి ఆ శిలువ మరణాన్ని గురించి తెలియజేస్తూ వారిని సిద్ధపరచటం అనేటువంటిది ప్రారంభించాడు. అది పస్కా విందులో సహితము కొంత జరిగింది. ఎప్పుడైతే ఆయన ఇస్కరియోతు యూదా తనను అప్పగింపనయ్యున్నాడని తేల్చి చెప్పాడో అప్పుడు ఆ సమయంలో అతడు ఆ పస్కా విందు నుండి బయటకు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ విధంగా క్రీస్తు ప్రభు ముందు నుండి వారిని అంచెలంచెలుగా సిద్ధపరుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా ఇది జరిగినటువంటి విషయము కాదు. అయితే శిష్యులు దానిని సరిగా గ్రహించినటువంటి వారుగా లేరు. ఇక గెత్సెమనే తోటలో వారిని విడిచి వెళ్లి తాను ఒంటరిగా ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత 2 సార్లు వారిని చెక్ చేసినట్లుగా మనం చూశాం. మొదటిసారి చెక్ చేసినప్పుడు వారు నిద్రిస్తున్నట్లుగాను జోగుతున్నట్లుగాను చూచినప్పుడు వారిని క్రీస్తు ప్రభువు హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 2వసారి వారిని చెక్ చేసినప్పుడు వారు జోగినటువంటి పరిస్థితిలోనే ఉన్నారు, నిద్రిస్తున్నటువంటి పరిస్థితిలోనే ఉండటం చూసినప్పుడు అప్పుడు ఆయన వారిని హెచ్చరించటమనేటువంటిది ఏమి చేయలేదు, కానీ కేవలం వారిని చూచి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. శిష్యులే ఆయన వచ్చినట్లుగా గుర్తించి ఆయనకు ఏం సమాధానం చెప్పాలో వారికి అర్థం కాక వారు చిన్నబోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 3వసారి ఆయన హెచ్చరించటం ఏమి చేయలేదు, 2వసారిలాగా వారిని చూచి వెళ్ళిపోవటం అనేటువంటిది ఏమీ చేయలేదు, కానీ వారు ఉన్న విధంగానే పరిస్థితిని ఎదుర్కొనేందుకు రమ్మని ఆయన పిలవటాన్ని మనం చూస్తున్నాం. దీన్ని మనం చూస్తున్నప్పుడు మనం కొన్ని విషయాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనకు తెలుస్తూ ఉన్నది. శిష్యులను గెత్సెమనే అనే స్థలమునకు వెళ్ళిన తర్వాత 2 గుంపులుగా ఆయన చేసి వారికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి భిన్నంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదట 8 మందికి ఆయన ఇక్కడ కూర్చుండుడి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మిగిలినటువంటి పేతురు, యోహాను, యాకోబు ఈ 3 మాత్రము ఆయన ఇంకొంత దూరం ఆయనతో పాటు వారిని తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన హృదయ భారాన్ని వారితో పంచుకున్న తర్వాత అప్పుడు వారితో ఏమని చెప్పాడంటే ఇక్కడ మెళకువగా ఉండుడి అని వారితో చెప్పటం మనం చూస్తూ ఉన్నాము. ఈ 2 చోట్ల 2 గుంపులకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వేరుగా ఉన్నాయి. మొదట వారితోనేమో కూర్చుండు అని చెప్పాడు, 2వ వారితోనేమో మెళకువగా ఉండు అని చెప్పటం మనం చూస్తున్నాం. ఈ 2వ గుంపు అయినటువంటి ఈ 3 ఉన్నారే, పేతురు, యోహాను, యాకోబు, వీరిని ఇన్నర్ సర్కిల్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఈ ఇన్నర్ సర్కిల్తో తన హృదయ భారాన్ని క్రీస్తు ప్రభువు పంచుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ భారాన్ని ముందు గ్రూప్ అయినటువంటి 8 మందితో పంచుకోలేదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. ఎందుకు అని అంటే ఆయన వీరిని కొంత హెచ్చైన రీతిలో, అంటే ఆత్మీయ రీతిగా కొంత హెచ్చైన రీతిలో స్థాయిలో ఉన్నట్లుగా గమనించి ఉండవచ్చును. కాబట్టి వీరికి తెలియజేయవలసినటువంటి సమాచారం అనేటువంటిది మిగిలినటువంటి వారికి తెలియజేయకుండా ఉన్నటువంటి సమాచారం అనేటువంటి దానిని వీరికి తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి కూడా మనం కొన్ని విషయాలు అర్థము చేసుకునవలసి ఉన్నది. ఇక్కడ పేతురు పేరును ప్రస్తావిస్తూనే మిగిలినటువంటి వారికి కూడా హెచ్చరిక చేయటం అనేటువంటిది క్రీస్తు ప్రభువు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. పేరైతే పేతురు యొక్క పేరును ఇక్కడ సంబోధించటం మనం చూస్తున్నాము, కానీ అదే విషయాలు అదే సమయంలో మిగిలిన వారికి సహితము చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మరి ముఖ్యంగా పేతురుకు చెప్పటం జరిగింది. తరువాత అంతకు మునుపు ఎప్పుడైనా శిష్యులు ప్రార్థన చేస్తున్నారా లేదా నిద్రతో జోగుతున్నారా అనేటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభు ఎప్పుడైనా వాళ్లతో కలిసి ఉన్న తన పరిచర్య అంతట్లోనూ వారి వద్దకు నేరుగా వచ్చి పరిశీలించాడో లేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం స్వల్ప వ్యవధిలో 2 సార్లు వారిని వచ్చి పరీక్షించినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే అప్పటి సమయం అనేటువంటిది, అప్పటి పరిస్థితి అనేటువంటిది అటువంటిదిగా ఉండటం అనేటువంటిది దానికి కారణమై ఉన్నది. ఇది ఒక్క గడి అయినా మేలుకగా ఉండవలసినటువంటి సమయము అని ప్రత్యేకంగా ఆయన వారికి అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 3వసారి శిష్యులకు చెప్పవలసిన విషయాలు అన్నీ అయిపోయినాయి. అప్పుడిక ఆయన ఏమి చెప్పలేదు, కానీ వారిని వచ్చి చూశాడు, చూచి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి అని శిష్యులకు చెప్పి వారికి ఇవ్వవలసినటువంటి కీలకమైనటువంటి పాఠాలన్నీ ముగించేసినటువంటి వాడుగా వారి సమయము ముగిసిపోయినట్లుగా తెలియజేసి తన సిలువ యాత్రకై ప్రభువు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ చదువుకున్నటువంటి వృత్తాంతంలో శిష్యులలో కొన్ని బలహీనతలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇవేంటో చూద్దాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు పేతురును ఉద్దేశించి, సీమోను నీవు నిద్రించుచున్నావా, ఒక్క గడియ అయినా నువ్వు మేలుకొని ఉండలేవా అని అడిగాడు. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో ఆయన చెప్పటం అనేటువంటిది జరిగింది. ఇక మిగిలిన అందరినీ ఉద్దేశించి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఇక్కడ పేతురును ప్రత్యేకంగా సంబోధించి మాట్లాడాడు, ఎందుకంటే పేతురు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడని ఇంకొద్దిసేపట్లో ప్రభువును ముమ్మారు ఎరుగను అని చెప్పబోతున్నాడని క్రీస్తు ప్రభు ముందే గుర్తించినటువంటి వాడుగా పేతురును హెచ్చరించటం అనేటువంటిది ఇంతకు ముందే జరిగింది. రెండు గ్రూపులు ఇక్కడ నిద్రతో రెండోసార్లు జోగుతూ క్రీస్తు ప్రభువుకు కనిపించారు. రెండో గ్రూపును ప్రత్యేకమైనటువంటి గ్రూపుగా భావించి క్రీస్తు ప్రభు మొదటి గ్రూపుతో పంచుకున్నటువంటి తన హృదయాంతరంగంలోని భారాన్ని వారితో పంచుకున్నాడు. అంతేకాదు, మొదటి గ్రూపుతో ఇక్కడ కూర్చుండు అని చెప్పినటువంటి క్రీస్తు ప్రభు రెండవ గ్రూపుతో ఇక్కడ మెలకుగా ఉండు అని చెప్పడం జరిగింది. ఆయన రెండవ గ్రూప్ సహితము ఆయనను నిరాశపరిచినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన మెలకుగా ఉండు అని చెప్పి వెళ్ళాడు, వాళ్ళు మెలకుగా లేరు. మొదటిసారి నిద్రిస్తూనే ఉన్నారు, రెండవసారి సైతం వారు నిద్రిస్తూనే ఉన్నారు. ప్రభు వారు ఏ రీతిగా తన భారాన్ని మోసేవారిగా ఉండాలని ఆశించాడో అలా ఈ రెండవ గ్రూపు లేనట్లుగా, అందరూ లేరు, మరి ముఖ్యంగా ఈ రెండవ గ్రూప్ అనేటువంటి వారు ఆయన ఉంచినటువంటి కాన్ఫిడెన్స్ వారి అందు కనపడలేదు. ముందు నుండి ప్రభు వారిని హెచ్చరిస్తున్నా సరే దూరంగా ఆలోచించలేనటువంటి పరిస్థితి అనేటువంటిది, గ్రహించలేనటువంటి స్థితి అనేటువంటిది ఈ శిష్యుల్లో మనము చూస్తూ ఉన్నాం. ఇక చివరిగా ఒక గడియ అయినా మేలుకొని ఉండలేరా అనేటువంటి ఈ యొక్క మాటలు వారు క్రీస్తు ప్రభు నుండి విన్నప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితి యొక్క గ్రావిటీని వారు గుర్తించినటువంటి వారుగా ఉండవలసినది. ఆ విధంగా వారు గ్రహించకపోవటం వలన అందరూ ఆయనను విడిచిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక ఇప్పుడు ఈ సంభవం నుండి మనము నేర్చుకునవలసినటువంటి విషయాలు ఏమి ఉన్నాయి అనేటువంటిది చూద్దాము. ఇప్పటి వరకు మనం చూసినటువంటి విషయాలు ఏమిటంటే, ఇక్కడ అసలు ఏమి జరిగింది అనేటువంటి విషయాన్ని గురించి మొట్టమొదటిగా మనం ఇక్కడ చూచాం. రెండవది, క్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పించడానికి ప్రయత్నించినటువంటి పాఠాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని చూసాం. మూడవది, క్రీస్తు ప్రభు ఈ సమయం రాకముందు వారిని సిద్ధపరిచినటువంటి విధానం ఎలా ఉన్నది, ఆయన చేసిన పనులు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనము చూసాం. ఇది అయిపోయిన తర్వాత శిష్యులలో ఉన్నటువంటి బలహీనతల గురించి మనము చూసాం. ఇక ఇప్పుడు ఈ సంభవం నుండి మనము నేర్చుకునవలసినటువంటి విషయాలను గురించి మనము చూడబోతున్నాము. మొదటగా, ఏకాంత ప్రార్థనను ఏ సమయంలోనూ మనము నిర్లక్ష్య పెట్టేటువంటి వారముగా ఉండకూడదు. ఈ సందర్భంలో క్రీస్తు ప్రభు ఆయన శిష్యులు అప్పుడే వారు చివరిసారిగా ఆ పస్కా విందును ఆరగించటం అనేటువంటిది జరిగింది. సాధారణంగా పండుగల్లో మనము ఆ దినము తినేటువంటి ఆ యొక్క ఫుడ్ అనేటువంటిది మిగిలినటువంటి దినముల కన్నా కొంత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కొంత ఎక్కువ ఇష్టపడి తింటూ ఉంటాము. సాధారణంగా ప్రత్యేకమైనటువంటి ఫుడ్ చేసుకుంటాం కాబట్టి ఆ ఫుడ్ను కొంత ఎక్కువగా తినటం అనేటువంటిది జరుగుతుంది. దానివలన భుక్తాయాసం అనేటువంటిది రావటం జరుగుతుంది. ఈ పండుగ సందర్భంలో కొంత అటు ఇటు తిరగటం వలన, ప్రయాణించటం వలన, చేయటం వలన కొంత అలసట సహితము ఉంటూ ఉంటుంది. ఈ రెండు కారణాల వలన మనకి నిద్ర ఎక్కువగా వస్తూ ఉంటుంది. సాధారణంగా పండుగ ముగిసినటువంటి రాత్రి త్వరగానే అందరూ పడుకుంటారు. ఆ తర్వాత దినాన్న ఎప్పుడుకోగానే లేవరు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి యొక్క అలసట అనేటువంటిది, ఈ భుక్తాయాసం, ఇదంతా కలిసి వారిని కొంత ఎక్కువసేపు నిద్రపోయేలాగా చేస్తూ ఉంటుంది. ఇక్కడ శిష్యుల యొక్క పరిస్థితి కూడాను అదే విధంగా ఉండింది. అయితే క్రీస్తు ప్రభు పాట పాడి వారిని ఒలీవ కొండకు తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గెత్సెమనే అనేటువంటి ప్రదేశానికి వారు వచ్చినప్పుడు ఆయన అక్కడ ఏమన్నాడంటే, మీరిక్కడే కూర్చోండి అని శిష్యులతో చెప్తూనే అక్కడ నుండి ముగ్గురిని వెంట పెట్టుకుని కొంత దూరం ముందుకు వెళ్ళాడు. వారెవరంటే పేతురు, యోహాను, యాకోబు. ఆయన కొంత దూరం ముందుకు వెళ్ళటం అనేటువంటిది మరీ ఎక్కువ దూరం వెళ్ళి ఉండకపోవచ్చును. జస్ట్ కొద్ది దూరం, 10 అడుగులు అట్లు వేసినచ్చు, లేకపోతే ఇంకొంత ఎక్కువ వేశారేమో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన వారితో చెప్పినటువంటి ఆ యొక్క హృదయాంతరంగంలోని బాధను క్రీస్తు ప్రభు ఆ ముగ్గురితో పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరితో పంచుకోవటానికి కారణము మనం ఇప్పటికే చూశాము. వారు క్రీస్తు ప్రభువుకు కొంత హెచ్చైనటువంటి ఆత్మీయ స్థాయిలో ఉన్నవారు అని గుర్తించి ఉండవచ్చును. కాబట్టి వారికి ఆ భారాన్ని పంచుకోవటం అనేటువంటిది సమంజసమని ఆయనకు తోచినటువంటిదిగా వారితో ఆయన ఆ విషయాన్ని పంచుకున్నాడు. అక్కడ వారితో ఏమన్నాడంటే, మీరిక్కడ మెలకుగా ఉండండి అని చెప్పి ఆయన ఒక్కడ ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నేల మీద పడి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఇప్పుడైతే క్రీస్తు ప్రభువు ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ మొదటి గుంపుకు రెండవ గుంపుకు మధ్య ఎక్కువ దూరం అయితే లేదు. రెండవ గుంపులో ఉన్నవారు ముగ్గురే ఉన్నారు, మొదటి గుంపులో 8 మంది ఉన్నారు. కాబట్టి రెండవ గుంపు సైతము వచ్చి 10 అడుగులు 15 అడుగుల దూరంలో ఉన్నట్లయితే వాళ్ళు సైతం వచ్చి మొదటి గుంపుతోనే జాయిన్ అయి ఉండవచ్చును. జాయిన్ అయిపోయి అందరూ ఒకే చోట కూర్చొని ఉండి ఉండవచ్చును అనేటువంటిది నా ఉద్దేశం అయి ఉన్నది. వీరంతా కూడా కూర్చున్నారు. ఏది ఏమైనప్పటికీ మాటల్లో ఉండేటప్పటికీ కొంత మాటల్లో నిద్ర రాకుండా ఉండటం అనేటువంటిది సాధ్యపడేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు అలసిపోయినటువంటి వారుగా ఉండటంతో నిద్రించి జోగుతూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. అయితే క్రీస్తు ప్రభువు తన ప్రార్థన చేయటాన్ని ఆపి మధ్యలో వీరేం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చూడటానికి వచ్చినప్పుడు వీరంతా నిద్రపోతూ జోగుతూ ఉన్నారు. ఆ సమయంలో అప్పుడు పేతురును ఉద్దేశించి ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. పేతురును ఉద్దేశించి ఎందుకు మాట్లాడాడు అనేటువంటిది ఆయన మొట్టమొదటిగా పేతురుతోటి ఇంకొంత సంభాషణను ఇంతకుముందే సాగించినట్లుగా మనం చూస్తున్నాము. ఈ రాత్రి కోడి 2 సార్లు కూయకమునిపే ముమ్మారు నువ్వు నన్ను ఎరుగనని చెప్తావు అనేటువంటి విషయాన్ని అప్పటికే పేతురుకు ఆయన తెలియజేయటం జరిగింది. కాబట్టి పేతురు పేరును ప్రస్తావించి తనతో మాట్లాడటం అనేటువంటిది జరిగినది. అయితే మిగిలిన అందరితో సైతము ఆ మాటలు చెప్పినట్లుగా మనం భావించవచ్చు. మరి ముఖ్యంగా అందరితో చెప్పినట్లుగా అక్కడ క్లియర్గా ఉన్నటువంటిది ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అనేటువంటి మాటలు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. శిష్యులను క్రీస్తు ప్రభువు ఎప్పటి నుండో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన నేను ఇంక శిలువ మరణం పొందవలసి ఉన్నది, నా లోకయాత్ర ముగియవలసి ఉన్నదని వారికి చెప్తూ ఉన్నప్పటికీ వారు సరైనటువంటి రీతిలో ఆయన యొక్క మాటలను గ్రహించినటువంటి వారుగా లేరు. దీని కారణం ఏంటంటే వారి యొక్క ఆత్మీయ స్థితి సరైన రీతిలో రిసెప్టివ్గా లేదన్నమాట. ఇది మనము గమనించాల్సినటువంటి విషయమై ఉన్నది. మనము ఆత్మీయ రీతిగా సరైనటువంటి రీతిలో లేనప్పుడు మనకి వాక్యం వినబడనివ్వండి. క్రీస్తు ప్రభు అందరి హృదయాల్ని తెరుస్తున్నప్పటికీ మన హృదయం మాత్రం మూసుకుని మాత్రమే ఉంటూ ఉంటుంది. అందరూ మేలు పొందుతున్నప్పటికీ ఆత్మీయ రీతిగా మనం మాత్రం మేలు పొందేటువంటి వారంగా ఉండలేము. కారణం ఏంటంటే మనము మన హృదయాంతరంగాన్ని క్రీస్తు ప్రభు యొక్క మాట మనలోనికి చొచ్చుకొని పోయేలాగా, అది మనలో పనిచేసేలాగా సరైనటువంటి రీతిలో మనము సిద్ధపడినటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఇది రెండవ పాయింట్. ఇక మూడవది, రెండు గ్రూపులు నిద్రపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. దీన్ని బట్టి క్రీస్తు ప్రభువు నిరాశ పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మొదటి గ్రూపు పడుకున్నారంటే సరే, రెండవ గ్రూప్తో ప్రత్యేకమైనటువంటి సంభాషణను క్రీస్తు ప్రభు కొనసాగించాడు. వారి యందు ఎక్కువగా విశ్వసించినటువంటి వాడిగా ఉన్నాడు. మొదటి గ్రూపుతో పంచుకున్నటువంటి ఆ యొక్క భారాన్ని రెండో గ్రూపుతో పంచుకున్నాడు. మొదటి గ్రూపుతో కూర్చుండు అని చెప్పినటువంటి వాడు రెండో గ్రూపుతో మెలకుగా ఉండు అన్నాడు. ఇది చెప్పిన తర్వాత రెండు గ్రూపుల సహితము నిద్రపోతూ ఆయనను నిరాశపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనము ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, ఎంత అనుభవం కలిగినటువంటి వారంగా ఉన్నప్పటికీ చాలాసార్లు దేవుని ఎక్స్పెక్టేషన్స్ను మీట్ అయ్యేటువంటి వారంగా ఉండము. మనము మానవ మాత్రులమే. మానవులుగా మనకు ఉండేటువంటి బలహీనతలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి మనలను గురించి మనము ఎక్కువగా ఎన్నడూ ఎంచుకునేటువంటి వారంగా ఉండకూడదు. ఇక్కడ ఈ ముగ్గురిని ప్రభువు ఎక్కువగా చూచాడు, ఎక్కువగా వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ వారు సైతము నిద్రపోవటం అనేటువంటిది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. తర్వాత పేతును ప్రత్యేకంగా మందలించటం మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే పేతురు అంతకుముందు క్రీస్తు ప్రభువు నువ్వు నన్ను ఎరగనని చెప్తావు అని తనతో చెప్పినప్పుడు తను ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తను ఏమనుకున్నాడంటే అందరూ చెప్పినా సరే నేను మాత్రం చెప్పను అని అనుకున్నాడు. అదే మాటల్ని తను బయటకు కూడా చెప్పడం జరిగింది. అందరితో కంపేర్ చేసుకుంటూ అందరికీ ఆ విధంగా ఎరగనని చెప్పినా సరే నేను మాత్రం ఆ విధంగా చెప్పనే చెప్పను అని కరాఖండిగా అప్పుడు చెప్పటం జరిగింది. కాబట్టి పేతురును మనం చూసినప్పుడు అంత ఓవర్ కాన్ఫిడెంట్ గా తాను అలా చెప్పినప్పుడు ఈ సమయంలో తాను ఉన్నటువంటి పరిస్థితిని ఇంకా ముందు జరగబోతున్నటువంటి విషయాల్ని క్రీస్తు ప్రభు గమనించినటువంటి వాడుగా ఉన్నాడు. పేతురు ఇంకను గమనించలేదు. అది అయిపోయేంతవరకు, బొంగేంతవరకు, నేను ఎరుగనని ముమ్మారు చెప్పేంతవరకు, రెండు సార్లు కోడి కూసిన తర్వాత అప్పుడు ఆయనకి తెలిసింది, అవును ప్రభు చెప్పాడు కదా ముందుగానే అనేటువంటి విషయం. అప్పటి వరకు తనకు తెలియలేదు, క్రీస్తు ప్రభు ముందుగానే దాన్ని పసిగట్టి గమనించినటువంటి వాడుగా పేతురును మరొకసారి ఇక్కడ చెక్ చేస్తున్నట్లుగా, మందలిస్తున్నట్టుగా, హెచ్చరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కాబట్టి క్రీస్తు ప్రభు మనకు అవకాశములను ఇచ్చినప్పుడు మనము మనలను సర్ది సరైనటువంటి రీతిలో పెట్టుకునేటువంటి వారముగా ఉండవలసి ఉన్నది. తర్వాత క్రీస్తు ప్రభు శిష్యులు నిద్రించుటను చూసినప్పుడు మొదట హెచ్చరించాడు వారిని, రెండవసారి మౌనంగా వెళ్ళిపోయాడు, వారిని ఏం హెచ్చరించలేదు. ఎందుకంటే మొదటిసారి హెచ్చరించాను, ఇక రెండోసారి ఇంకా మళ్ళీ ఏమనలే అన్నట్లుగా ఆయన ఆ అవకాశాన్ని కూడా వారికి ఇవ్వలేదు. వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది. కేవలము ఆ సమయంలో వారు కళ్ళు తెరిచి చూసినట్లున్నారు, అలికిడయ్యి. క్రీస్తు ప్రభు వచ్చాడు, మళ్ళీ మనల్ని గమనించాడు, నిద్రపోతున్నట్లుగా అని వారు చిన్నబోయారు. అంతవరకే అక్కడ జరిగినటువంటిది రెండవసారి. ఇక మూడవసారి వచ్చిన తర్వాత హెచ్చరించటం అనేటువంటిది లేదు, తర్వాత వారి వైపు తేరి చూడటం అనేటువంటిది లేదు. కానీ ఈసారి ఏమీ మాట్లాడలేదు దాని గురించి. ఉన్న రీతిగా రండి, సమస్యను ఎదుర్కొనవలసి ఉన్నది. మీరు ఇంతవరకు ఏమైతే చేశారో, ఏ విధంగానైతే ప్రిపేర్ అయ్యారో, అదే మీ ప్రిపరేషను. అంతకు మించి మీరు ప్రిపేర్ కాగలిగినటువంటి అవకాశం ఇంకా లేదు. మీరు ఉన్న పాటున మీరు ఎంతైతే ప్రిపేర్ అయ్యారో, అంత ప్రిపరేషన్తోనే మీరు వచ్చి పరిస్థితిని మీరు ఎదుర్కొనవలసి ఉన్నది. వారు వెళ్ళారు, పరిస్థితిని ఎదుర్కొన్నారు, అందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము సహా ఎలా ఉండాలంటే, మనకు అవకాశములు ఇవ్వబడినప్పుడు ఆ అవకాశములను మనము ఉపయోగించుకునేటువంటి వారంగా ఉండాలి. అంతేగాని అవకాశములు పోయిన తర్వాత మరొక అవకాశమే, ఒక్కటి చాలు, ఒక్క అవకాశము అనేటువంటి రీతిలో మనము ఉండకూడదు. ఇక్కడ క్రీస్తు ప్రభు మీరు శోధనలో ప్రవేశించకుండినట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అనే విషయాన్ని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ విషయాన్ని ఒక్క పేతురుకు మాత్రమే కాకుండా అందరికీ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మెలకువగా ఉండుట గురించి రెండు రకాలుగా మనం ఆలోచించవచ్చు. శరీర రీతిగా మెలకువగా ఉండుట, ఆత్మీయ రీతిగా మెలకువగా ఉండుట అనేటువంటి యాంగిల్స్ లో మనం ఆలోచించవచ్చు. శరీర రీతిగా మెలకువగా ఉండుట అనేటువంటి దాని గురించి మనం ఆలోచించినప్పుడు, మొదటి రెండు సార్లు ఆయన శిష్యులు ఎదుగొచ్చినప్పుడు వారు నిద్రను అదుపు చేసుకునలేనటువంటి స్థితిలో వారి కన్నులు భారంగా ఉన్నట్లు గమనించాడు. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, ఆ ఈరోజు బాగా అలసిపోయాను, ఇక నేను ఈ రోజుకి ఈ ప్రార్థన మానేద్దాంలే, ఒంటరి ప్రార్థన రేపు చేసుకుందాంలే, ఇంకో అరగంట ఎక్కువసేపు అన్నట్లుగా మనము మనల్ని మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాము. ఇది సరైనటువంటి విషయము కాదు. మనము జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. ఒక్కొక్కసారి పనుల భారం వలన, పరిస్థితుల వలన కొంత ఎక్కువగా శ్రమించి పనిచేయవలసినటువంటి అవసరం అనేటువంటి ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు మనము ఏ దినము గడపవలసిన సమయమును ప్రభు సన్నిధిలో ఆ దినము గడిపేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఇక ఆత్మలో మెలకు కలిగి ఉండటం అనేటువంటిది రెండవది. ఇది ఆత్మీయంగా పరిపక్వత కలిగిన వారికి, క్రీస్తుతో సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయంగా అవుంటూ ఉంటుంది. రెండవది, ఇది దైవ చిత్తానుసారంగా మనకు తెలియజేయబడేటువంటి అంశంగా ఉంటూ ఉంటుంది. ఆత్మలో మెలకు కలిగినటువంటి వారికి దేవుడు తన సంగతులను తెలియజేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. తాను వేటి నిమిత్తమై వారు ప్రార్థన చేయవలసినదో, మెలకు కలిగి జోగకుండా నిద్రను సహితము మాని ప్రార్థించవలసినదో వారికి తెలియజేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ఇది అందరికీ అర్థమయ్యేటువంటిదిగా ఉండదు. కానీ చాలాసార్లు ఆత్మలో మెలకు కలిగి ఉండుట అనేటువంటి విషయము మనము అర్థం చేసుకోనలేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటాము. పరిశుద్ధాత్మ మనకు విషయములను తెలియజేస్తూ ఉంటాడు. కానీ మనము సరైన రీతిలో ప్రిపేర్ అయినటువంటి వారంగా ఈ శిష్యుల వలనే మనము ఉండలేము. అది సరైనటువంటి విషయము కాదు. ఇవి తెలియజేయబడినప్పుడు మనము ప్రార్థించి సిద్ధపడి ఇతరులను మేల్కొల్పేటువంటి వారంగా సహితము ఉండవలసి ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ మనలను ప్రాంప్ట్ చేసేటప్పుడు, మనకు విషయములను తెలియజేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనము ఏం చేయవలసి ఉంటుందంటే ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి, సిద్ధపడేటువంటి వారంగా ఉండవలసి ఉంటుంది. మనమే కాదు మన చుట్టూ ఉన్నటువంటి ఇతరులను సైతం మేల్కొల్పేటువంటి వారముగా మనము ఉండవలసి ఉంటుంది. ఇక్కడ క్రీస్తు ప్రభువు శిష్యుల విషయంలో చేస్తున్నటువంటిది అదే అయి ఉండండి. మరో విషయం ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడినటువంటిది ఒక్క గడి అయినా మెలకుగా ఉండుట అనేటువంటి విషయాన్ని గురించి చెప్పబడింది. ఈ పదం అనేటువంటిది క్రీస్తు ప్రభువు శిష్యులతో ఇక్కడ మాత్రమే వాడినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇది అందరి జీవితాలలో ఉండే సందర్భాలుగా ఉండవచ్చును, అయితే ఇలాంటి సందర్భాలు జీవితంలో బహు తక్కువగా ఉంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో శరీరం మనతో సహకరించబోయినప్పటికీ మనము తప్పనిసరిగా ప్రార్థించవలసిన అవసరం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. శిష్యుల విషయంలో ఇది లోపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ సమయంలో చేసే ప్రార్థన మనలను మన ముందు ఉన్నటువంటి విశ్వాస పరీక్షలను ఎదుర్కొనే విధంగా తగినటువంటి శక్తినిచ్చి నిలపగలిగినటువంటిదై ఉంటూ ఉంటుంది. ఇక్కడ క్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చినప్పుడు ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేరా అనేటువంటి ఈ పదాలని వాడాడు. ఒక్క గడియ వారు మేల్కొని ఉండవలసి ఉన్నది, వారి శరీరము సహకరించటలేదు. అయినప్పటికీ వారు మెలకుగా ఉండవలసిన గడియ అయి ఉన్నది. ఆ సమయంలో నీవు మెలకుగా ఉన్నట్లయితే, ఆ సమయంలో నీవు ప్రార్థించినట్లయితే నీవు శోధనను ఎదుర్కొనగలిగిన శక్తి కలిగినటువంటి వాడవై ఉండగలవు, లేకపోయినట్లయితే శోధనలో నువ్వు పడిపోయేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. ఇక్కడ శిష్యుల విషయంలో అదే జరిగినది. ఒక్క గడియ అయినా మేల్కొని ఉండుట అనేటువంటిది ఈ సందర్భాలు చాలా తక్కువగా మనకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి మోస్ట్ క్రిటికల్ టైమ్స్ లో అవి వస్తూ ఉంటాయి. సాధారణంగా సమయంలో మనలను మనము సమర్థించుకుంటూ ఉంటూ బాగా అలసిపోయాము, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు అనేటువంటి రీతిగా మనల్ని మనం సమర్థించుకుని నిద్రపోవాలి అని నిర్ణయించుకుని నిద్రపోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కానీ ఆ సమయంలో నీవు ప్రార్థించినట్లయితే నీవు ఎంతో గొప్ప కార్యాలని చూడగలిగినటువంటి స్థితిలో ఉంటూ ఉంటావు. అసాధ్యమైనటువంటి వాటిని దేవుడు నీ విషయంలో సాధ్యపరిచేటువంటి వాడుగా సమయంలో ఉంటూ ఉంటాడు. ఈ ఒక్క గడి అయినా మేలుకొని ఉండి ప్రార్థన చేయటం అనేటువంటి ఈ యొక్క అంశం ఉన్నదే, దీనిని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తు ప్రభు తన శిష్యులతో గడిపిన ఈ 3.5 సంవత్సరాలలో ఇది ఒక్కటే వారికి అలాంటి గడియగా ఉన్నట్లుగా మనకు రికార్డ్ చేయబడినటువంటిదిగా ఉన్నది. కాబట్టి మనము సైతము ముందుగా ఈ గడియలను గుర్తించేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. అదేవిధంగా ఆ గడియలను సరైనటువంటి రీతిలో ప్రార్థనా పూర్వకంగా మెలకువతో ఎదుర్కొనేటువంటి వారిగా సహితము మనలను మనము ఎక్విప్ చేసుకోవలసినటువంటి అవసరము ఉన్నదని మనము గుర్తించవలసి ఉంటూ ఉన్నది. తన శిష్యులైనటువంటి వారికి క్రీస్తు ప్రభువు చివరిగా నేర్పినటువంటి పాఠం ఏమిటంటే శరీరము అలసిపోయినా కడుపు నిండినటువంటి స్థితిలో మత్తు వచ్చినా గాని జోగి మెలకువ లేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నా గాని ఆ సమయంలో సహితము మనము మెలకువగా ఉండి ప్రార్థించవలసినటువంటి అవసరం కొన్నిసార్లు ఉండవచ్చు. అలాంటి సమయం ఉన్నట్లయితే మనము ప్రార్థించేటువంటి వరముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్రీస్తు ప్రభువు తెలియజేశాడు. ఈ విధంగా మనం చేసేటువంటి వారంగా ఉన్నట్లయితే శోధనలో ప్రవేశించకుండా మనము తప్పించబడటం అనేటువంటిది జరుగుతుంది. అంటే శోధనలోనికి మనం వెళ్లకుండా అనేటువంటిది కాదు ఇక్కడ దాని అర్థము. శోధనలోనికి వెళ్ళినప్పటికీ దానిలో స్థిరముగా ఉండేలాగా మనము శక్తిని పొందగలుగుతామని దాని భావమై ఉన్నది. తరువాత విషయము ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అని ఇక్కడ చెప్పబడింది. పూర్తిగా విషయాన్ని ఎరుక్కుండగా మనలను గురించి మనము ఉన్నతంగా ఆలోచించుకుంటూ మనం ఉప్పొంగి మాట్లాడినప్పుడు ఆ మాటలు అనేటువంటివి కేవలము మాటలకు మాత్రమే మిగులుతాయి గాని మనము చేయగలిగినటువంటివిగా ఉండవు. ఇక్కడ పేతురు మాట్లాడిన మాటలు అదే విధంగా ఉండినాయి. అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినప్పటికీ నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పినటువంటి పేతురు మాటలు తనను గురించి తాను సరైనటువంటి అవగాహన లేనటువంటి వాడుగా ఉండి పలికినటువంటి మాటలుగా మనము గుర్తిస్తూ ఉన్నాము, గమనిస్తూ ఉన్నాము. మనము కొన్ని విషయాల గురించి అవగాహన కలిగినటువంటి వారముగా ఉన్నా మనము అంతకు మునుపు ఎన్నడూ చూడనటువంటి ఎదురించనటువంటి విశ్వాస పరీక్షలు కొన్ని ఎదుర్కొనవలసినటువంటి అవసరం రావచ్చు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ శిష్యులకు ఎదురైనటువంటి పరిస్థితి మనకు సైతము ఎదురవుతూ ఉంటుంది. దాన్ని ఎదిరించేందుకు కావలసినటువంటిది ఏమిటంటే, కన్నులు భారంతో నిద్రమత్తుతో ఉన్నా గాని మెలకోగలిగి ప్రార్థించుటని క్రీస్తు ప్రభువు గుర్తించినటువంటి వాడిగా శిష్యులకు తెలియజేస్తున్నాడు. కానీ శిష్యులు దానిని గుర్తించలేకపోయారు, గమనించలేకపోయారు. మనము మన జీవితంలో సిద్ధపడి ఉన్నాము, పర్వాలేదు అని అనుకుంటూ ఉంటాం. అయితే అప్పుడే అక్కడే వంచి ఉన్నటువంటి శోధనలు అనేటువంటివి ఎన్నోసార్లు ఉండి ఉండవచ్చును. కాబట్టి శరీరం అనేటువంటిది బలహీనంగా ఉండటం వలన ఆత్మ అనేటువంటి దానిని క్రిందకు లాగేసేటువంటి స్థితిలో అది ఉంటూ ఉంటుంది. శరీరరీతిగా ఉన్నటువంటి ఈ యొక్క బలహీనతలను మనము విస్మరించినటువంటి వారమై ఆత్మీయరీతిగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బాగానే ఉన్నాను, నేను ప్రభుత్వం ఉన్న సంబంధాన్ని జాగ్రత్తగానే కొనసాగిస్తున్నాను, కాబట్టి నేను నిలబడగలను అనేటువంటి ఆ యొక్క ధీమాతో నీవు ఉన్నట్లయితే అప్పుడే పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు అనేటువంటివి మన చుట్టూ ఎన్నో ఉండగలవు. కాబట్టి ఆ ప్రమాదాల్లో మనం పడినట్లయితే మనము మన అంచనాల మేరకు నిలిచేటువంటి వారంగా ఉండం గాని క్రీస్తు ప్రభును నిరాశపరచి విశ్వాసం నుండి తొలగిపోయేటువంటి వారంగా ఉండగలము. ఇక్కడ శిష్యులు ఆత్మీయ దృష్టిని కొంతవరకు కలిగి ఉండవచ్చును, కానీ ఈ సందర్భంలో వారికి ఉండవలసినంత ఆత్మీయ దృష్టి వారు కలిగి ఉన్నట్లుగా మనం చూడలేదు. ఆత్మీయ దృష్టి అనేటువంటిది దానికి లిమిట్ అనేటువంటిది లేదు. మనకు ఉన్నటువంటిదే చాలా గొప్ప లెవెల్ అని మనం భావిస్తూ ఉంటాం, కాదు. దాని యొక్క లెవెల్ మనలను మభ్యపెట్టేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. మనము శరీరంలో బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మన సహితము అది లాగి వేస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించలేనటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కాబట్టి ఆత్మీయ దృష్టి కలిగినటువంటి వారంగా ప్రభు మాటలకు వాక్యానికి రిసెప్టివ్నెస్ అనేటువంటిది మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనము శోధనలను జయించగలిగినటువంటి స్థితిలో ఉండగలిగినటువంటి వారమై ఉంటూ ఉంటాము. తర్వాత మన ఆత్మీయ భారాలు అనేటువంటివి సరైన వారితో తగిన విధంగా పంచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. క్రీస్తు ప్రభువు అందరితో ఆయనకున్నటువంటి హృదయ భారాన్ని ఇక్కడ పంచుకోలేదు, కానీ ఇందరు సర్కిల్తో మాత్రమే పంచుకుంటూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూసాం. వారు పంచుకొనగలిగినటువంటి వారు అయితే వారు ఆ సమయంలో ఉండవలసిన రీతిలో లేకపోవటం వలన వారు సైతం శోధనను ఎదిరించలేకపోయారు. కాబట్టి మనము నిత్య జీవితంలో రకరకాలైన సమస్యల ద్వారా వెళ్ళేటప్పుడు జరిగేటువంటి విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మన భారాల్ని ఇతరులతో పంచుకునవలసినటువంటి అవసరం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇలా కలిగినప్పుడు అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, మనము ఎవరైతే దానికి సమర్థులని అనుకుంటామో ఆ విధమైనటువంటి ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వారు వీరు మాత్రము పంచుకొనగలిగినటువంటి వారు, మిగిలినటువంటి వారితో అందరితో నేను పంచుకొననక్కరలేదు అని నీవు భావించినప్పుడు అలాంటి వారిని నీవు గుర్తించినటువంటి వాడవే. అలాంటి వారితో మాత్రము నీవు నీ యొక్క భారాల్ని ప్రార్థన నిమిత్తం పంచుకునేటువంటి వాడివిగా ఉండవచ్చును. ఇక మరో విషయం ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటిది ఏంటంటే, క్రీస్తు ప్రభువు శిష్యులను ఆత్మీయ రీతిగా చివరి ఫినిషింగ్ టచెస్ ఇస్తూ వారికి నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనకన్నా చిన్నవారు సరైన ఆత్మీయ రీతిగా నడుచున్నట్లు మన ప్రార్థన సహాయ సహకారాలని అందించేటువంటి వారంగా, కొన్నిసార్లు అవసరమైతే హెచ్చరించేటువంటి వారంగా, వారిని పురికొల్పేటువంటి వారంగా ఆత్మీయ జ్ఞానంతో మనము నడుచుకుంటూ ఉంటూ వారిని సైతం నడిపించేటువంటి వారంగా మనము ఉండవలసి ఉన్నది. మనము క్రీస్తు ప్రభులోనికి వచ్చిన తర్వాత ఎదిగేటువంటి వారంగా ఉండాలి. ఎదిగిన తర్వాత క్రొత్త వారికి, చిన్నవారికి మనము నేర్పించేటువంటి వారిగా సైతము ఉండాలి. ఈ నేర్పించుట అనేటువంటిది ఏదో గర్వంతో నిండినటువంటిదిగా ఉండకూడదు, కానీ అది ఎలా ఉండాలంటే అణకవుతూను మెలకవుతూను ప్రభు నిమిత్తము చేసేటువంటిదిగా, వినయ మనస్తో చేసేటువంటిదిగా అది ఉండవలసి ఉంటుంది. ఈ పని సహితము మనము చేయవలసినటువంటి వారమై విశ్వాసులంగా ఉంటూ ఉంటాము. తర్వాత దేవుడు మనకు ఇచ్చేటువంటి ఫినిషింగ్ టచెస్ సహితము ఇదే రీతిగా ఉండవచ్చు. దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఫినిషింగ్ టచెస్ ఎలా ఉన్నాయంటే, మొట్టమొదటిగా హెచ్చరించాడు క్రీస్తు ప్రభు, తర్వాత వారి వైపు తేరి చూచి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత ఉన్న పాటన వచ్చి సవాలును ఎదుర్కొనమని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చేటువంటి అవకాశములు అనేటువంటివి మనము సరైన రీతిలో వాడుకొనకపోయినట్లయితే దేవుడు హెచ్చరించటాన్ని ఎల్లకాలం మనకి ఇవ్వకపోవచ్చు. ఆయన మన వైపు స్టేర్ చేసి చూసేటువంటిది ఎల్లకాలం ఉండకపోవచ్చు. ఉన్నపాటున వచ్చి సవాలును ఎదుర్కొనమని చెప్పేటువంటి ఆ యొక్క మాట మాత్రమే మనము విననై ఉన్నామేమో మనకు తెలియదు. కాబట్టి ఈ సాయంత్ర సమయమందు దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి అవకాశమును మనము వినియోగించుకొని మనలను మనము సరి చేసుకునేటువంటి వారముగా, ఆయన మనకు తెలియజేసినటువంటి విషయములన్నిటి విషయంలో మనము జాగ్రత్త పడుతూ మనము నేర్చుకునవలసినటువంటి విషయములను నేర్చుకునేటువంటి వారంగాను, మనము నేర్చుకున్నటువంటి విషయములను ఇతరులకు సైతము నేర్పించేటువంటి వారంగాను మనము ఉండవలసి ఉన్నది. ఆ విధంగా ఉండునట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, ఈ సాయంత్ర సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిని మాకు అనుగ్రహించి మీరు మీ శిష్యులతో చివరి గడియలలో గడిపినటువంటి ఆ యొక్క సన్నివేశం ద్వారా మా కొన్ని విషయములను తెలియజేసి ఉన్నారు. ఈ విషయములను మేము గ్రహించినటువంటి వారమై మా హృదయంలో భద్రపరుచుకొని వీటి నుండి మేము నేర్చుకునవలసినటువంటి విషయములను నేర్చుకున్నటువంటి వారంగాను వాటిని జ్ఞాపకం ఉంచుకొని మా జీవితములో తప్పిదములు చేయకుండాకుండునట్లుగా మీరిచ్చినటువంటి అవకాశములను జాగ్రత్తగా వినియోగించుకునేటువంటి వారినిగా మమ్మలను చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.